ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। Bhagavad Gita as it is, contents of the Gita summarized, chapter 2, text number 7. Karpunya dosha pahata svabhava Prachyami tvam dharma sammoodha cheta Echreyasyan nishitam bruhitanme शिष्यस्ते हम शादिमान त्वाम प्रपन्नम् कार्पण्य दोष पहत स्वभाव पृच्छामि त्वाम धर्म सम्मूढ चेता श्रेयस्यान् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्ते हम शादिमान त्वाम प्रपन्नम् कार्पण्य दोष पहत स्वभाव पृच्छामि त्वां धर्म सम्मूढ चेता यश्रेयस्यान् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधिमान् त्वां प्रपन्नम् कार्पण्य दोष पहत स्वभाव पृच्छामि त्वाम धर्म सम्मूढ चेता यश्रेयस्यान् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्ते हम श्याम श्यामं समुपन्नम् कार्पण्यम् of miserliness. Dosham, by the weakness. Upahatam, being afflicted. Swabhavaham, characteristics. Prachami, I am asking. Tvam, unto you. Dharma, religion. Sammudha, bewildered. Chetaha, in heart. Yat, what? Shreyaha, all good. Syat, maybe. Nishitam, confidently. Bruhi, tell. Tat, that. Me, unto me. Shishyaha, disciple. Te, your. Aham, I am. Shadhi, just instruct. Maam, me. Tvam, unto you. Prapannam, surrendered. Now I am confused about my duty and I have lost all composure because of miserly weakness. In this condition I am asking you to tell me for certain what is best for me. Now I am your disciple and a soul surrendered unto you. Please instruct me.
Bahumu, Karpanya dosha karanamuna నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహం చెంది శాంతిని కోల్పోయి తిని ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపును.
Performed by His Divine Grace K.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki
Jai Srila Prabhupada.
By nature's own way, the complete system of material activities is a source of perplexity for everyone. In every step there is perplexity and therefore it behooves one to approach a bona fide spiritual master who can give proper guidance for executing the purpose of life. All Vedic literatures advise us to approach a bona fide spiritual master to get free from the perplexities of life which happen without our desire. They are like a forest fire that somehow blazes without being set by anyone. Similarly, the world situation is such that perplexities of life automatically appear without our wanting such confusion. No one wants fire and it takes place, and yet it takes place, and we become perplexed. The Vedic wisdom therefore advises that in order to solve the perplexities of life and to understand the science of the solution, one must approach a spiritual master who is in the disciplic succession. A person with a bona fide spiritual master is supposed to know everything. One should not therefore remain in material perplexities, but should approach a spiritual master. This is the purport of this verse. Who is the man in material perplexities? It is he who does not understand the problems of life. In the Brihadaranyaka Upanishad 8.10, the perplexed man is described as follows. Yova edadaksharam gargya vidyat aviditasma lokat praedita krupanaha. He is a miserly man who does not solve the problems of life as a human being and thus quits this material world like the cats and dogs without understanding the science of self-realization. This human form of life is the most valuable asset for the living entity. We can utilize it for solving the problems of life. Therefore, one who does not utilize this opportunity properly is a miser. On the other hand, there is a brahmana, or he who is intelligent enough to utilize his body to solve all the problems of life. The kripanas are miserly persons waste their time in being overly affectionate for family, society, country, etc. in the material conception of life. One is often attached to family life, namely to wife, children and other members, on the basis of skin disease. The kripana thinks that he is able to protect his family members from death, or the kripana thinks that his family or society can save him from the verge of death. Such family attachment can be found even in the lower animals, who take care of children also. Being intelligent, Arjuna could understand that his affection for family members and his wish to protect them from death were the causes of his perplexities. Although he could understand that his duty to fight was awaiting him, still on account of miserly weakness, he could not discharge the duties. He is therefore asking Lord Krishna, the Supreme Spiritual Master, to make a definite solution. He offers himself to Krishna as a disciple. He wants to stop friendly talks between the master and the disciple are serious, and now Arjuna wants to talk very seriously before the recognized spiritual master. Krishna is therefore the original spiritual master of the science of Bhagavad Gita, and Arjuna is the first disciple for understanding the Gita. How Arjuna understood the Bhagavad Gita is stated in the Gita itself, and yet foolish mundane scholars explain that one need not submit to Krishna as a person, but to the unborn within Krishna. There is no difference between Krishna's within and without, and one who has no sense of this understanding is the greatest fool in trying to understand Bhagavad Gita.
Bhashyamu Prakriti Niyamam Prakaranga Laukik Karmale Prati Okkariki Kalatu Karanamai Unnavi Adugaduguna Kalatre Kalavu Kanaka Jeevita Prayojanam Nerverchutalo Sariyaina Nirdesham Nasuku Adhyatmika Guruvunu Cheruta Prati Okkariki Uttamam Korakane Kaluginatuvanti Jeevitapu Kalatala Nundi ముక్తిని పొందుటకై ఆధ్యాత్మిక గురువును చేరమని వేదశాస్త్రములు మనకు ఉపదేశించున్నవి. అవి ఎవరి ప్రమేయం లేకుండగానే కలుగుతున్నవి. అవి ఎవరి ప్రమేయం లేకుండగానే రగులుకునేటువంటి దావానలము లాంటివి ఈ కలతలన్నీ. అదే విధముగా మనం కోరుకున్నప్పటికీ జీవితపు కలతలు అప్రయత్నంగా కలుగుచుండుట ఈ లోక పరిస్థితి అయి ఉన్నది. అగ్ని ప్రమాదములు ఎవరూ కోరరు. ఆయనను అది సంభవించి మన కలతకు గురి అగుచుందము. కనుకనే జీవితపు కలతలను పరిష్కరించుటకు మరియు పరిష్కారపు విజ్ఞానమును అవగతము చేసుకున్నటకు ప్రామాణిక పరంపరలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువును దరిచేరమని వేదవాంగ్మయం మనకు ఉపదేశించున్నది. ఆధ్యాత్మిక గురువును కలిగి ఉన్నటువంటి వ్యక్తి సర్వమును తెలియగలుగును. కనుక మనుషుడు లౌకిక కలతలయందే ఉండిపోక గురువును తప్పక చేరవలెను. ఈ శ్లోకం యొక్క సారాంశం ఇదియే. లౌకిక కలతలయందున్న వాడెవడు? జీవితపు సమస్యలను అవగాహన చేసుకోకుండా ఉండేటువంటి వాడే అట్టి మనుషుడు. బృహదారణ్యకోపనిషత్తు కలత చెందిన మానవుని ఈ విధముగా వర్ణించుకున్నది. యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వా స్మా లోకాత్ ప్రైతి సకృపణః. మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరించగా ఆత్మానుభవ విజ్ఞానమును అవగతం చేసుకొనకనే మార్జాలముల వలె సునుకముల వలె దేహమును తీయించువాడు కృపణుడు. మానవ జన్మము జీవునికి అత్యంత విలువైనది. దానిని అతడు జీవితం యొక్క సమస్యలను పరిష్కరించుకున్నట్టుకు ఉపయోగించవలను. కనుకనే ఈ అవకాశమును సద్వినియోగపరుచుకొననివాడు లోభి అనబడును. అట్టి కృపణునికి విరుద్ధ స్వభావం కలవాడు బ్రాహ్మణుడు. సమస్త జీవన సమస్యల పరిష్కారమునకు ఈ మానవ జన్మను సద్వినియోగంగా ఉపయోగించుకునగల బుద్ధిమంతుడు. ఏతదక్షరం గార్గి విదిత్తస్మ లోకాత్ ప్రైతి సబ్రాహ్మణ కుటుంబము సంఘము దేశాదుల ఎడ అతి అనురాగముతో కృపణులు భౌతిక భావన యందు కాలమును వృధా చేయుచూ ఉన్నారు. సాధారణంగా మనుషుడు భార్య సంతానము బంధువుల నుండి శారీరక సంబంధమైనటువంటి కుటుంబ జీవనమున అనురక్తుడైయుండును. కృపణుడైన వాడు తాను కుటుంబ సభ్యులను మరణం నుండి కాపాడగలదుననియో, లేదా తన కుటుంబము లేదా ఈ సంఘము తనను మృత్యువు నుండి రక్షించుననియో భావించుండును. అటువంటి సాంసారిక అనురాగము జంతువుల యందు కూడా గోచరించును. అవి కూడా తమ సంతానం యొక్క రక్షణ భారమును స్వీకరించుతున్నవి. అర్జునుడు తెలివిగలవాడైనందున కుటుంబ సభ్యుల యొక్క అనురాగమును మరియు వారిని మృత్యువు నుండి రక్షించవలనటువంటి కోరికలే తన కలతకు కారణమై ఉన్నాయని తెలియగలిగాను. స్వీయ ధర్మమైనటువంటి యుద్దము తన కొరకై ఎదురుచూస్తున్నను కృపణత్వ కారణముగా తాను తన విధులను నిర్వర్తింపలేకపోతున్నట్లుగా అర్జునుడు అవగతం చేసుకునగలిగాను. కనుకనే అర్జునుడు తన పరమ ఆధ్యాత్మిక గురు అయినటువంటి శ్రీకృష్ణుని ఒక నిశ్చయమైన పరిష్కారమును చూపుమని అడుగుచున్నాడు. శిష్యునిగా అతడు శ్రీకృష్ణునికి శరణమును పొందాడు. స్నేహపూర్వక సంభాషణలు ఆపవలనని అతడు వాంఛించాడు. గురు శిష్యుల నడుమ సంభాషణము గంభీరముగా నుండును కావున ప్రామాణికుడైనటువంటి గురువు ఎదుట అర్జునుడు గాంభీర్యముతో పలుకుగోరెను. కనుకనే భగవద్గీత విజ్ఞానమునకు శ్రీకృష్ణుడు ఆది గురువు కాగా దానిని అవగతం చేసుకునేటువంటి ప్రథమ శిష్యుడు అర్జునుడు అయ్యను. అర్జునుడు గీతను అవగతం చేసుకునే విధానము ఆ గీత ఎందే తెలుపబడినది. అయినను మూడు లేనటువంటి కొందరు గీతా వ్యాఖ్యాతులు రూపముతోనున్న శ్రీకృష్ణుకు శరణము నందవలసిన అవసరము లేదనియో, ఆ శ్రీకృష్ణుని ఎందు అంతర్యామిగానున్న అజుడైన వానికి శరణు వేడవలనియో వ్యాఖ్యానించుందరు. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవాని అంతర్బాహ్యములకు ఎట్టి భేదము లేదు. ఇటు అవగాహనము లేకుండా భగవద్గీతను అవగతం చేసుకుని యత్నించేవాడు నిఖమ్ముగా పరమ మూఢుడు.
వాట్ ఇస్ దిస్ ఇస్ ద టెంపుల్ సాంగ్. సో 8:05 ఇస్ ద టెంపుల్ సాంగ్. వాట్ టైం షుడ్ ఐ స్టాప్? మమ జ్ఞాన తమనంద శ్రీ జ్ఞాన జనా శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి సపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నితానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ ఇంపార్టెంట్ శ్లోక. శ్రీల ప్రభుపాద లెక్చర్డ్ ఆన్ దిస్ క్వైట్ ఎ ఫ్యూ టైమ్స్ దిస్ పర్టికులర్ శ్లోక. యు హావ్ ఆల్ బీన్ హియరింగ్ ఓవర్ ద లాస్ట్ సెవెరల్ వీక్స్ ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్ అండ్ యు ఎంటర్డ్ ఇంటు ద సెకండ్ చాప్టర్. ఇన్ ద ఫస్ట్ చాప్టర్ Arjuna presents his heart freely to Krishna, and he gives very scripturally based arguments why fighting is not a good option. Many people think that violence is bad categorically. So Arjuna was also thinking that not only, of course, he is a great Kshatriya, it's not that he is worried about violence for Krishna's service, but here there is a conflict that is it really Krishna's service to fight against such great personalities like Bhishma and Drona, or is it my self-aggrandizement which is causing me to fight? So this is the sign of a great devotee. Prabhupada mentions in the first chapter at least 3 times that Arjuna is a great devotee. He has got all the qualifications to receive the knowledge of Bhagavad Gita. He is detached, he is compassionate, he is very humble. He has received knowledge through the disciplic succession, at least Dharma Shastras and so on. And he is very considerate even to his opponents. So with all these qualifications, Arjuna was offering reasons why he did not feel he wanted to fight. It was not vehemence. If somebody is vehement and stubborn, that is another type of situation. There one cannot be instructed. When one is attached, one is not humble, one doesn't have any feelings for others, then instructions on for such a person will not be very useful. Duryodhana was also hearing Bhagavad Gita, but did not make any change on him.
ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటిది. ప్రభుపాదులు గారు ఈ శ్లోకం గురించి చాలాసార్లు ఉపన్యాసం చెప్పారు. మీరు ఇంతకుముందు భగవద్గీత మధురాధ్యాయంలో ఏ విధంగా అర్జునుడు కృష్ణుడికి తన యొక్క వాదనలన్నీ కూడా వినిపించాడు అనేటువంటిది మీరు విన్నారు. అర్జునుడు యథార్థంగా తన హృదయాన్ని విప్పి తనలో ఉన్నటువంటి అభిప్రాయం అంతా కూడాను అక్కడ శాస్త్రాధారంగా కృష్ణుడికి వివరించాడు, తాను ఎందుకు యుద్ధం చేయాలని కోరుకోవడం లేదు అని. అర్జునుడు ఆ విధంగా తెలియజేశాడు అంటే అక్కడ అర్జునుడు ఒక కలత గురయ్యాడు. ఆయన కలత గురి ఏమిటి, కారణం ఏమిటంటే, నేను ఒక సేవగా యుద్ధాన్ని కృష్ణుడి కోసం చేయవలసిందా, లేకపోతే నేను ఇది నాయక స్వార్థం కోసం నేనేమైనా చేయడానికి ప్రయత్నిస్తున్నానా, ఆ అయోమయ పరిస్థితి ఆయనకుంది. అది నిర్ధారణ చేసుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆ నిర్ధారణ చేసుకోవాలని కోరికతోనే ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్లి తన అభిప్రాయాన్ని అంతా కూడా ఆయన వెల్లడించాడు. యథార్థంగా అర్జునుడు ఆయన క్షత్రియుడే, యుద్ధం చేయడానికి సంసిద్ధమై వచ్చాడు. కానీ అక్కడ నేను చేసేటువంటి యుద్ధం, ఇక్కడ యుద్ధంలో భీష్ముడిని ద్రోణుడిని నేను యుద్ధం చేయాలి వాళ్లతో, అది కృష్ణుడికి ఏ విధంగా సేవ అవుతుంది అని ఆయన ఆలోచిస్తున్నాడు. లేదు, నా స్వార్థం కోసం వీళ్ళతో యుద్ధం చేయడానికి నేను వచ్చానా, ఆ అయోమయ పరిస్థితిని అక్కడ అతను స్పష్టత చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు. భగవద్గీతను అర్జునుడు కృష్ణుడి దగ్గర నుంచి వినడానికి, కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని వినడానికి ఆయనకు సంపూర్ణంగా అర్హతలు ఉన్నాయి. ఇప్పుడు అర్జునుడు ఆయన క్షత్రియుడై ఉన్నాడు, అదే సమయంలో దయామయుడి ఉన్నాడు, వినవుంది, వినయింతపడానికి శాస్త్రాధారంగా ప్రామాణికమైన పరంపరలో ఎన్నో విషయాలు, ధర్మశాస్త్రాలన్నీ కూడా ప్రామాణికంగా విని ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి అర్హతలు. ఈ అర్హతలతో ఉండి కూడా అక్కడ అర్జునుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అర్జునులోనే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, తోటి వారి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ల పట్ల కూడా ఆయనకు పట్టింపు అనేటువంటిది ఉంది ఇక్కడ. అందుకని అర్జునుడు అక్కడ కృష్ణుడి దగ్గర ఉపదేశాన్ని పొందడానికి తగిన వాడే ఉన్నాడు. అర్జునుడు యొక్క పరిస్థితి ఏంటంటే, అన్ని విధాలు అనుకూలంగా ఉన్నాడు కృష్ణుడికి. మనం అనుకోండి, మొండివాడుగా ఉంటే అది పరిస్థితి వేరే. మొండివాడుగా ఉంటే అతనికి వినయం ఉండదు, ఎక్కువ బంధన ఉంటుంది, చెప్పిన మాట తీసుకునేటువంటి అవగాహన ఉండదు. అలాంటి వాడికి మనం ఏది చెప్పలేము, వాడు ఏది తీసుకోడు. అర్జునుడికి అలాంటివి ఏమి లేవు అనమాట. ఆయన వినయంగా ఉన్నాడు, చెప్తే తీసుకోవడానికి అనువుగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో అర్జునుడు కృష్ణుడి దగ్గర ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలనుకుంటున్నాడు.
సో ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ లుక్ అట్ ద రీజన్స్ అర్జున ఆఫర్డ్ ఫర్ నాట్ ఫైటింగ్. The very reasons he is offering for not fighting can also be seen as the reasons for fighting. That is the confusion. First reason is compassion. You know, how can I kill persons who are my superiors and elders, and they have given us so much? How can I kill them? It was his compassion. But the same compassion can also be used if you look at it from a different perspective, why he should fight. Out of compassion, he should fight with Bhishma and Drona, because if he doesn't, then the mistake that they have done in allowing the gambling match to proceed in unfairly, especially in the case of Draupadi, that mistake they will have to pay for it in the next life. The same compassion with which he is saying, I don't want to fight, that compassion can be applied a different way, and he must fight. And Arjuna is aware of it. It's not that he doesn't know. That is why the conflict. If he didn't know, Duryodhana was completely confident that what he is doing is right. He had no confusion. In other words, he was totally confused. Therefore, he did not feel the tension of confusion. When you are completely ignorant, you do not feel what is the right thing or wrong thing. You only know the wrong thing as right thing. Those who are eating meat, for example, they are completely convinced that eating meat is right. Not only they should eat, but you should also eat. But only one who has had some knowledge, he will get this doubt. Why these people are eating? Why we are not eating? What is the reason for them to do this? This kind of question will not come, at least if there is not even slightly enlightenment. So Arjuna is enlightened to some degree. But Krishna placed him in a bewildered situation. So, a devotee, these instructions are applicable for devotees, not for non-devotees. A devotee, when he is faced with these situations, what does he do? He has got his reasons for both sides. Why I should fight, why I should not fight. Why I should stay a brahmachari, why I should get married, for example. This is a big confusion for some devotees. When you look at both sides, at least seem attractive. And scripture is also very supporting. To marry or not to marry. So then what should you do? You should go to a bona fide spiritual master. If you are not a devotee, you will not be able to go. If you are a non-devotee who is offensive and who doesn't have any slight enlightenment also, you will not be able to go to a spiritual master. So the materialistic way of life, although it is confusing for everybody, those who can benefit from this confusion are actually the devotees. I am confused, I need help. Others who are confused, they never go for help. So for them, you know, greater and greater sufferings have to come till that point of confusion is coming. As long as you are sure that you are right in the materialistic way of life, you will never go to a guru. So as the sufferings of the material world increase, then the question comes, am I doing something wrong? This is the beginning of spiritual awakening. What is it that I am doing wrong? Why am I suffering? I do not want to suffer. If you are completely convinced that you are not suffering, in fact I am quite happy, then you will never go to a guru. You will never go to satsang. You will never go to God. So this much enlightenment at least should be there, that I am suffering and I do not want to suffer. Why am I suffering? This question must come.
అర్జునుడికి అన్ని విధాలుగా కూడా కృష్ణుడి దగ్గర ఉపదేశం తీసుకోవడానికి అర్హత అనేది ఉంది, ఆయన కొద్దిగా జ్ఞానోదయం అనేది ఉంది. దుర్యోధనుడి విషయంలో అయితే అదంతా లేదనమాట, ఎందుకంటే దుర్యోధనుడు కూడా ఆయన భగవద్గీతంతా విన్నాడు, కానీ దాని నుంచి ఆయన ఏ రకమైన ప్రయోజనాన్ని పొందలేకపోయాడు. ఇక్కడ ఈ విషయాన్ని మనం యథార్థంగా అర్థం చేసుకోవడం ఎట్లా అంటే, నేను యుద్ధం చేయకూడదు అనే దానికి అర్జునుడు ఏదైతే కారణాలు చెప్తూ వచ్చాడో శాస్త్రాధారంగా, అవే కారణాలు అతను యుద్ధం చేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్పి నిర్ధారిస్తున్నాయి. ఒక ఉదాహరణ అర్జునుడు ఏమన్నాడు అని అంటే, మొట్టమొదటి చెప్పింది, నేను జాలి పడుతున్నాను వీళ్ళ పట్ల, ఆ జాలి వల్ల నేను వీళ్ళని చంపడానికి నాకు మనసు ఒప్పడం లేదు అంటున్నాడు. ఎందుకు ఈ భీష్ముని ద్రోణుని వీళ్ళందరినీ కూడా చంపాలి అయిన వాళ్ళు అని చెప్పి జాలి పడుతున్నాడు వాళ్ళ మీద. మరి అదే జాలి అనేటువంటి కారణం తీసుకుని దాన్ని మరొక దృక్పథంతో కనుక ఆలోచిస్తే, అతను నిజంగా జాలి పడేవాడైతే యుద్ధంలో ఖచ్చితంగా వారితో ఎదిరించి వారిని చంపి తీరాలి. ఎందుకని, వాళ్ళు భీష్ముడు గాని ద్రోణుడు గాని కౌరవుల పక్షాన ఉండి ఆ మాయాజలం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉన్నందుకు, ముఖ్యంగా నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు మిన్నకున్నందుకు, ఖచ్చితంగా ఆ చర్యకు ప్రతిఫలంగా వాళ్ళు తర్వాత జన్మలో కూడా కర్మ అనుభవించాల్సి ఉంటుంది. అది జరగకూడదని అంటే వాళ్ళకి ఆ యుద్ధంలో ఖచ్చితంగా వాళ్ళు కనుక చంపబడినట్లయితే ఆ రకంగా వాళ్ళకి ఆ కర్మ అనేటువంటిది లేకుండా పోతుంది. కాబట్టి భీష్ముడి పట్ల ద్రోణుడి పట్ల నిజమైన దయ చూపించాలి అంటే అర్జునుడు వాళ్లతో యుద్ధం చేసే తీరాలి. కానీ అతను ఏంటి, అర్జునుడికి ఉన్నటువంటి ఇప్పుడు యథార్థమైన అయమైన స్థితి ఏంటంటే, ఇది కూడా ఆయనకి తెలుసు, అర్జునుడికి జ్ఞానం అనేటువంటిది ఉంది, ఆయనకి జాలి పడాలని చెప్తున్నాడే గాని నిజమైన జాలి అంటే వాళ్ళని సంహరించడమేనని కూడా తెలుసు. అదే అక్కడ అయమయ్య పరిస్థితి. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఆయన కృష్ణుని సమీపించి నేనేం చేయాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ అయమయ్య పరిస్థితి ఎవరికి వస్తుందంటే, కొద్ది గొప్ప జ్ఞానం ఉన్నవాడికే అయమయ్య పరిస్థితి అర్థమవుతుంది. పూర్తిగా అజ్ఞానంలో ఉండేటువంటి వాడికి అతనికి ఏమీ అర్థం కాదు. పూర్తి అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఏమనుకుంటాడు, నేను బాగానే ఉన్నాను, నేను ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ గురువుని కలవాల్సిన అవసరం లేదు, నేను వారి దగ్గర సూచన సలహాని పొందవలసిన అవసరం లేదని చెప్పి తనకి తాను నిండుగా నిర్ధారించుకుని ఉంటాడు. కాబట్టి అతను ఎవరి దగ్గరికి పోడు, నాకన్నీ తెలుసు అనుకుని కూర్చుంటాడు అనమాట. ఇప్పుడు పూర్తిగా మాంస పక్షానికి అలవాటు పడినటువంటి వ్యక్తి ఈ మాంసం తినచ్చో తినకూడదు అనేటువంటి అయమే అతనికేమి లేదు, మనం రోజు తినాల్సిందే ఇది అని నిర్ధారించుకుని ఉంటాడు. దుర్యోధనుడికి ఎటువంటి అయమే పరిస్థితి లేదనమాట, అతనికి స్థిరంగా ఉన్నాడు. ఎందుకనంటే భౌతికమైనటువంటి అయమయ పరిస్థితిలో పూర్తిగా పడి కొట్టుకుని అందులో అతను పూర్తిగా నిర్ధారించుకున్నాడు, నాకు ఎటువంటి అయమయం లేదు, నేను పూర్తిగా వీళ్ళతో యుద్ధం చేసి తీరాలని చెప్పి అతను స్థిరంగా ఉన్నాడు. కానీ ఎవరికి అయమయ పరిస్థితి వస్తుందంటే, ఆ మాంసభక్షణం చేసే ఉదాహరణ తీసుకుంటే, కొద్దిగా జ్ఞానోదయం ఉన్నవాడు ఆలోచిస్తాడు, వీళ్ళు ఈ వర్గం వాళ్ళు తినడం లేదు, ఈ వర్గం వాళ్ళు తింటున్నారు, ఎందుకు వ్యత్యాసం అని తెలుసుకోవడానికి ప్రయత్నించి దానికోసం గురువుని ఆశ్రయిస్తే మాంసభక్షణం ఎందుకు చేయకూడదు అనేటువంటి విషయం ఆయనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ చెప్పేటువంటిది ఏదైతే ఉందో అది బయట వాళ్ళకి కాదు, భక్తులకే. అది అర్జునుడి యొక్క అయమయ పరిస్థితి ఏదైతే ఉందో అది భక్తులకు వస్తుంది. మనకు కూడా ఈ బ్రహ్మచారిగా నేను ఉండాలా, గృహస్థుడిగా వెళ్లాలా? ఎందుకంటే శాస్త్రాల్లో బ్రహ్మచర్యం మంచిదే అంటున్నాయి, గృహస్థ జీవితం మంచిదే ఉన్నాయి. దీనికి కావలసినటువంటి వాక్యాలు బోల్డ్లో ఉన్నాయి, దీనికి కావలసిన వాక్యాలు బోల్డ్లో ఉన్నాయి. ఇప్పుడు నేనే తీసుకోవాలి, అయమే పరిస్థితి. ఆ అయమే పరిస్థితి భక్తుడు అర్థం చేసుకుంటే ఏం చేస్తాడు, ఒక ప్రామాణికమైనటువంటి అనుభవజ్ఞుడైన ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది పరిస్థితి ఏం చేయాలని చెప్పేసి అడుగుతాడు. అలా లేనటువంటి వాడికి, ఆ పూర్తిగా అజ్ఞానంలో మునిగినటువంటి వాడికి అతను ఎవరి దగ్గరికి పోడు, దేని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడు, తనపాటికి తానుండి తన అజ్ఞానంలో మునిగిపోయి పనిచేసుకుంటూ ఉంటాడు. కాబట్టి భౌతిక జగత్ అనేది అయోమయ పరిస్థితి అందరికీ కల్పిస్తుంది. ఆ అయోమయ పరిస్థితి నుంచి ప్రయోజనం పొందేవాడు ఎవడు అంటే భక్తుడే. ఆ భక్తుడు ఎప్పుడు దాని నుంచి ప్రయోజనం పొందడు, ఎందుకంటే అతను అయోమయ పరిస్థితిలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. ఇదే సరైనది, నేను చేసేదే సరైనది, నేను చేసేది ఒప్పు అని చెప్పిపోతూ ఉంటాడు. భక్తుడు మాత్రం అయోమయ పరిస్థితిని గమనించి దీని నుంచి నేనేం చేయాలని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భౌతికమైన వ్యక్తి అయోమయ పరిస్థితిలో మునిగిపోయి అందులో కష్టాలు పడి ఆ కష్టాలు మితిమీరి పెరిగిపోయినప్పుడు, బాగా కష్టాలు తారస్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆలోచిస్తాడు, అరే రే ఇది నేను ఒప్పు అని చెప్పేసి అనుకుని దీనిలో చాలా ముందుకు వెళ్ళిపోయాను, తీరా చూసి తప్పని అనిపిస్తోంది, ఎందుకంటే ఫలితం దుఃఖం ఉంది అని అప్పుడు ఆలోచిస్తాడు. భక్తుడు అలా కాదు, ప్రారంభంలోనే అయోమయ పరిస్థితిని పసిగట్టేసి దానిలో స్పష్టత కోసం ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయిస్తాడు. అందుకని ఇంతకుముందు అన్నట్లు భగవద్గీత అనేటువంటిది అది హింసాత్మకమైనటువంటి గ్రంథం కాదు. ఇది హింస అనేటువంటిది మన అవగాహన లేనంటే అది చెడు వర్గానికి దాన్ని కేటాయించేశాం, కానీ అది ఏ రకంగా ఆ హింస అనేటువంటిది కూడా మంచి కారణానికి ఉపయోగపడుతుంది అనేది మనం ఈ భగవద్గీత ద్వారా ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి తెలుసుకోవచ్చు.
సో అన్లెస్ వన్ హ్యాస్ some kind of conscience awakening, he cannot really understand that he is in trouble. And even when he faces trouble, it's like animals facing trouble. When an animal is chased by, when a cat is chased by a dog, he doesn't try to understand the root cause. He is just trying to escape for the time being. And if he escapes for the time being, he forgets the dog chasing after that. Till the next dog chases, he is thinking that my life is very cool. So as long as one's consciousness is very much covered, he cannot get to the root of the problem. He may understand that he has some problem, but he is trying to solve the problem and making it worse by materialistic means, because he is not going to the root of the problem. So unless one goes to the Acharya, self-realized Acharya, and seeks instruction from him, even if you know by common sense this is the right thing to do, you will not be able to do, because you don't have the empowerment to do. You need instruction from a self-realized Acharya to execute your duties properly. Otherwise, even if you know, I must do this. For example, many of us may have determined, I should wake up early in the morning, but we try with 3 alarm clocks also, we are not able to wake up. But when you hear from an empowered devotee, even without alarm clock you are able to wake up. So this is the reason why he has to go to Guru. Even though by yourself you may understand what is the right thing, you cannot execute it.
కొద్దిగానే సరే జ్ఞానోదయము, కొంచెమైనా సరే జ్ఞానం పట్ల అవగాహన ఉన్నటువంటి వాడు జీవితంలో ఏర్పడేటువంటి అయోమయ పరిస్థితిని గమనించి దాన్ని నిర్ధారించుకోవడానికి, స్పష్టత ఏర్పరచుకోవడానికి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్లి దాని పరిష్కారం కోసం ప్రయత్నిస్తాడు. అలా ఆ కొద్దిగా జ్ఞానోదయం కానీ లేదనుకోండి, మన యొక్క కష్టాల కోసం వెతికే పరిష్కారం అంతా కూడా జంతువు సమస్యల కోసం వెతికే పరిష్కారంలా ఉంటుంది. జంతువు కూడా సమస్యకు పరిష్కారం వెతుకుతుంది. పిల్లి కూడా ఏం చేస్తుందంటే ఎలా తప్పించుకుందామని చూస్తుంది కుక్క తరుముతున్నప్పుడు. ఆ కుక్క తరుముతున్నప్పుడు అది ఏం ఆలోచిస్తుందంటే ఈ సమస్యకి మూల కారణం ఏంటని ఆలోచించదు. ఇప్పుడు ప్రస్తుతానికి కుక్క మీద పడుతాను, దీని నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలి, సరే తప్పించుకున్నాను అనుకోండి, తప్పించుకున్న తర్వాత మొత్తం మర్చిపోతుంది కుక్క. ఆ కుక్క తనను తరిమింది అంతా మర్చిపోతుంది. మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తుంది? రెండో కుక్క తరుముకున్నప్పుడు గుర్తుకొస్తుంది. అలా మనం కూడా ఈ జ్ఞానోదయం కొద్దో గొప్ప మనకి లేకపోతే, చైతన్యం బాగా అజ్ఞానంతో ఆవరించిపోయి ఉంటే, సమస్యలు ఏదైనా మీద వచ్చి పడింది అనుకోండి, అప్పుడు దానికి తాత్కాలిక పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. ఆ తాత్కాలిక పరిష్కారం భౌతికంగానే ప్రయత్నిస్తాం కాబట్టి సమస్య మరింత జటిలమవుతుంది, కానీ అది నిజంగా సమస్య అనేటువంటి పరిష్కారం కాదు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనం చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఉన్నటువంటి సమస్యకి భౌతిక పరిష్కారం వెతుకుతున్నాము, మూల కారణం వెతకడం లేదు. ఇలా మనం చేసినంతకాలం సమస్య మరింత పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. అందుకనే మనం గురువు దగ్గరికి వెళ్ళి కొద్దిగా జ్ఞానోదయం ఉంటే ఈ సమస్యకు పరిష్కారం కోసం గురువు దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి, దీని నుంచి నేను ఏం చేయాలని చెప్పేసి అతని దగ్గర మనం విని తీరాలి. ఆ గురువు దగ్గర, ప్రామాణికమైన వ్యక్తి దగ్గర నువ్వు విన్నప్పుడే, నువ్వు ఆ సూచన తీసుకున్నప్పుడే నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించగలవు. కొద్ది మందికి గురువుతో సంబంధం లేకుండా నేను చేయవలసింది ఇది అని తెలుసుంటుంది, అతను పుస్తకాలు చదవడం ద్వారానో వినడం ద్వారా తెలుసుంటుంది. ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు దగ్గర వినంత వరకు ఆ తెలిసింది చేయడానికి కూడా శక్తి చాలదు అనమాట తనకి. మనలో చాలా మంది తెల్లవారుజాము మంగళారతికి రావాలి అనేటువంటి ప్రయత్నం మనం చేశాం కానీ వల్ల కావడం లేదు. 3 గంటలకి మనం అలారం పెట్టుకుంటే కూడాను మనకి సాధ్యం కావడం లేదు. కానీ అదే ఆ ఉదయం పూట మంగళారతికి నువ్వు రావాలనే వాక్యాన్ని ఒక శక్తి గమనించబడినటువంటి భక్తుల దగ్గర నుంచి కనుక నువ్వు విడినట్లయితే అలారంతో సంబంధం లేకుండానే మనం రాగలుగుతాం. సారాంశం ఏంటంటే, ఎందుకు గురువును మనం ఆశ్రయించాలని చెప్తున్నామంటే, శాస్త్రజ్ఞానం ఉన్నా విషయ పరిజ్ఞానం తెలిసినా గానీ దాన్ని నువ్వు ఆచరించడానికి నీకు శక్తి సరిపోదు, అది గురువు దగ్గర నుంచి విన్నప్పుడే నువ్వు ఆచరిస్తావు.
కామన్ ఎగ్జాంపుల్, మెనీ ఆఫ్ అస్ ఆర్ చాంటింగ్ 16 rounds a day. 16 rounds has become possible because our founder Acharya, His Divine Grace A.C. Bhaktivedanta Swami, has empowered us to chant 16 rounds. 16.01 also we are not able to chant. One extra mantra also difficult to chant, but 16 rounds we are able to chant. Maybe not very good rounds, may not be the best, but somehow or the other every day we are able to count 16 on the bead. But 16.01, that means one mantra also extra, we find it difficult to chant on our own. This means that we need empowered instructions of the Supreme Lord coming from the spiritual master and the previous acharyas to execute these things, to become free from confusion. Why are we not able to do it on our own? Confusion comes. There's a loss of priority. What should I do? There may be other things that are important. Maybe I should do that. After 16 rounds, so many important things come. But 16 rounds, somehow or the other, we are able to do it.
స్థూలమైన ఉదాహరణ మన కృష్ణ చైతన్య సమాజంలో చెప్పుకోవాలంటే, కృష్ణ కృపా శ్రీమూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి కృప వల్ల సభ్యులందరూ కూడా 16 మాల జపం చేయగలుగుతున్నారు. 16 మాల జపం తర్వాత ఒక్క మాల కూడా, ఒక మాలద్దులేండి, ఒక మంత్రం కూడా మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాం. ఎందుకు అంటే ఆ చేసే 16 మాల అవి నాణ్యత లేకపోవచ్చు, మంచివి కాకపోవచ్చు, శ్రేష్టమైనవి కాకపోవచ్చు, ఉత్తమమైనది లేకపోవచ్చు, కానీ ఏదో 16 మాలు మనం చేస్తున్నాం. ప్రభుపాదుల వారు ఆ విధంగా మనందరికీ కూడా శక్తి గావించి ఉన్నారు కాబట్టి 16 చేయగలుగుతున్నాం. 16 తర్వాత మళ్ళీ మనము కొంచెం కూడా ముందుకు ఎందుకు కదలలేకపోతున్నాము అని అంటే, అక్కడ మనకి అయోమయ పరిస్థితి అనేటువంటిది ఉందన్నమాట. ఏమిటి అయోమయ పరిస్థితి అని అంటే, ప్రాధాన్యత చేయవలసిన పనుల యొక్క ప్రాధాన్యత అనేటువంటిది మనకు అక్కడ లెక్కలోకి వస్తుంది. 16 పూర్తి అయిపోగానే చేయవలసినటువంటివి ప్రధానమైనటువంటి ఎన్నెన్నో కనబడతాయి. అవన్నీ కూడా మనకు అయోమయ పరిస్థితి కల్పించి, ఆ ఇది చేయాలి కదా, అది తర్వాత కదా, ఇలాంటి అయోమయ పరిస్థితి కల్పించి ఆ 16 కన్నా ముందుకు మనం పోలేకున్నాం అన్నమాట. అందువల్ల ప్రభుపాదుల వారు శక్తి గావించారు కాబట్టి 16 వరకైతే వెళ్తున్నాము, ఆ తర్వాత అయోమయం అనేది పోలేదు, స్పష్టత అనేది రాలేదు, కాబట్టి దానికన్నా ముందుకు వెళ్ళి మనం మాల జపం చేయలేకపోతున్నాం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే, భగవంతుని చేత శక్తి గావించబడినటువంటి సూచనలు పూర్వాచార్యుల ద్వారా, ఆధ్యాత్మిక గురువు ద్వారా మనకు అందినప్పుడే మనం కూడా చేయడానికి శక్తిని పొందుతాం.
సో ఇఫ్ వెన్ వీఆర్ సో పర్ప్లెక్స్డ్, వన్స్ అగైన్ పర్ప్లెక్సిటీ విల్ నాట్ అరైజ్ ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వాట్ ఈస్ ధర్మ. దాట్ యు నో, టోటల్ పర్ప్లెక్సిటీ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మెటీరియలిస్టిక్ పీపుల్ టోటలీ పర్ప్లెక్స్, ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఇస్ ఫుల్లీ పర్ప్లెక్స్. But the urge to get out of that perplexity will not come. Rather, the urge to increase the perplexity will come. Unless you have a little bit of contact with Sadhu Sangha and some awakening is there, you will not be able to go to the spiritual master. Now, these perplexities, who is causing them? From where they are coming? Why? Everybody is confused. But who can understand from where they are coming and how to solve it? Prabhupada gives an example. In the forest, the fire takes place by itself. Nobody sets the forest on fire. It is not that you have to go and take a matchbox and kerosene and all that and light the forest fire. It takes place by itself. How? Because in the hot summer season, the wood dries up. And in dry wood, a lot of static electricity is stored. And with static electricity, when the branches hit each other under the influence of wind, then there is friction, and that friction causes fire to take place. Similarly, between different living entities in this material world, there is a lot of static electricity, which has been built over many, many births. And the modes of nature are flowing here and there. That is the winds of modes of nature. And as the winds of modes of nature move, we strike against each other in the form of friend to friend, or husband and wife, father and child, student to teacher. This is all different frictions in this material world. And they set fire. You may think that I have got a very smooth life going on. Nothing is wrong with me. I am making enough money. My wife is also very cooperative. My children are healthy, they are getting top grades in the school, and everything is going well. But suddenly what happens in a forest fire? One ball of fire will come flying with the wind and land in a very nice cool spot. And suddenly the cool spot becomes hot. He did not expect anything is going to go wrong in my life. Everything is going well. Grades are coming good. Wife is coming good. You know, there is no disease also. Everything seems to be going well. But like a forest fire, suddenly one ball of fire comes and lands right in your lap. And you wonder, just like, what is that fellow?
Jayadratha.
Yes. Jayadratha's father. The head of Jayadratha landed on his lap in Samanta Panchika. Arjuna fired the arrow in such a way that the head of Jayadratha went and landed in his father's. Father was meditating. Did he expect one lap? A head will come and fall in his lap? No. So when he saw the head, he just pushed the head off. And the head fell down on the ground. And both the father and son, they were cremated together.
ఈ జ్ఞానం అనేటువంటిది ఉన్న వ్యక్తికే జీవితంలో ఉన్నటువంటి కలతల గురించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తాడు. భౌతికమైనటువంటి కలతలో పూర్తిగా నిండి మునిగిపోయినటువంటి వ్యక్తి దాని పరిష్కారం కోసం ఎప్పుడూ ప్రయత్నించడు. అందులోనే అతను మునిగి తేలుతూ అందులోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అందుకనే మనకేంటంటే సాధు సాంగత్యం చేస్తే అసలు మనకి జ్ఞానం అంటే ఏమిటనేటువంటి కొంచెం అవగాహనకు వస్తుంది. ఆ జ్ఞానం అనేది కొద్దిగా అవగాహన ఉన్నవాడికి అరే నేను కలతల్లో ఉన్నాను అనే విషయం తెలుస్తుంది. కలతల్లో ఉన్నా అనే విషయం తెలిసిన వాడు ఆధ్యాత్మికులను ఆశ్రయించి ఆ కలతల నుంచి తప్పించుకోవడానికి పరిష్కారం కోసం ప్రయత్నిస్తాడు. మరి కలతలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దీనికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి మనం, వీటికి ఇవి ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయం ఎలా మనం తెలుసుకోవాలి అని అంటే అది ఉదాహరణతో పోల్చారనమాట. మనం చూస్తుంటాము అడవిలో అప్పుడప్పుడు కూడాను మనకి కాచిచ్చు రగులుతూ ఉంటుంది, దావానలం అని చెప్పంటాం. అది ఎవరు కూడాను ఒక డబ్బా కిరసనాయిలును ఒక అగ్గిపెట్టి తీసుకెళ్లేసి అక్కడే ముట్టించరు. అది ఎలా వచ్చేస్తుంది అని అంటే బాగా ఎండలు గాసినప్పుడు ఆ అడవిలో ఉన్నటువంటి కొన్ని చెట్లు మానులు బాగా ఎండిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎండిపోయినటువంటి చెట్లలో ఎక్కువగా స్థిర విద్యుత్ అనేటువంటిది పేరుకుపోతుంది. ఆ స్థిర విద్యుత్ పేరుకుపోయిన తర్వాత ఏమవుతుంది, అప్పుడప్పుడు చాలా ఈదురుగాలు అనేటువంటివి వస్తాయి. ఆ ఈదురుగాలు వచ్చినప్పుడు రెండు స్థిర విద్యుత్తులు పేరుకుపోయిన రెండు ఎండిన మానులు ఒకదానొకటి గట్టిగా రాసుకున్నప్పుడు ఘర్షణ అనేది జరుగుతుంది. ఆ ఘర్షణ జరిగినప్పుడు ఏమవుతుంది, అగ్గి పుడుతుంది అనమాట. ఆ విధంగా అడవిలో దావానలం అనేటువంటిది రేగుతుంది. ఆ దావానలం అనేటువంటిది అలా రేగినప్పుడు అదేం చేస్తుందంటే అడవిని అంతటి దానంతర అయితే కాల్ చేస్తుంటుంది. అక్కడ ఎవరో వెళ్ళి నిప్పు పెట్టేది ఏముండదు. అలానే మన జీవితాల్లో కూడా ఈ జీవుడు అనేవాడు ఎన్నో 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 జన్మల్లో ఎండిపోయేసి ఒక్కొక్కరి శరీరంలో బోలెడంత స్థిర విద్యుత్ ఉందన్నమాట. ఇప్పుడు ఇద్దరు జీవులు వాళ్ళు తండ్రి కొడుకుల రూపంలోనో భార్య భర్తల రూపంలోనో స్నేహితుల రూపంలోనో లేకపోతే ఉపాధ్యాయుడు శిష్యుడు రూపంలోనో కలిసినప్పుడు ఆ సంబంధ బాంధవ్యాలు అనేటువంటి ఏర్పడినప్పుడు త్రిగుణాలు అనేటువంటి ప్రచండమైనటువంటి వాయువులు వీస్తూ ఉంటాయి. ఆ త్రిగుణాలైన వాయువులు వీస్తున్నప్పుడు వీళ్ళు ఒకరికొకరు రాసుకోవడం ఘర్షణ అనేటువంటి ఏర్పడుతుంది. ఆ ఘర్షణలో వచ్చాయి కలతలు అనమాట. కాబట్టి ఈ కలతలు ఇలా వస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. కొద్దిమంది అంటారు నిజమే అలా సంబంధాలు అనేటువంటి మాకున్నాయి కానీ కలతలు అయితే మాకు లేవు కదా, మాకన్నీ బాగానే ఉన్నాయి, ఒక ధనం చక్కగానే వస్తుంది, రాబడి బాగానే ఉంది, భార్య కూడా చక్కగానే సహకరిస్తుంది, బిడ్డలు కూడా చక్కగా చదువుకుంటున్నారు, మొన్నే మంచి మార్కులు తెచ్చుకున్నారు, అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులు అవుతున్నారు, అన్ని ప్రశాంతంగానే బాగానే ఉన్నాయి కదా, ఎక్కడ మాకు ఘర్షణ లేవు కలతలు లేవు కదా, లేవు బాగానే ఉంది. ఆ దావానలంలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే అడవి రగులుకున్నప్పుడు మధ్య మధ్యలో పెద్ద పెద్ద అగ్ని ముద్దలు లేస్తాయి. లేచి దూరంగా ఎక్కడో ప్రశాంతంగా ఉన్నటువంటి చల్లగా ఉన్నటువంటి ప్రదేశంలో పడతాయి. పడతాం పడతాం ఏమైపోతుంది, అక్కడంతా కాలి బూడిదైపోతుంది అనమాట. ఆ విధంగా ప్రశాంతంగా నాకు అన్ని బాగానే ఉన్నాయి, అంత ఆనందంగా ఉన్నటువంటి జీవితాల్లో అప్పుడప్పుడు ఏమవుతుంది అనంటే కలతలు అనేటువంటి అగ్ని ముద్దలు వచ్చి పడుతూ ఉంటాయి. అలా పడినప్పుడు ఏం అర్థం కాదు, ఇంకా అది పడిన తర్వాత పూర్తిగా మనం అందులో నిమగ్నం అయిపోయి భయంకరమైన కలతకు లోనవుతాం. ఉదాహరణ చెప్తున్నారనమాట, జయద్రథుడు తండ్రి ఉంటాడు, ఆయన ప్రశాంతంగా అడవిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయన కళ్ళ కూడా అనుకున్నాడు, ఈ విధంగా ప్రశాంతంగా ఉన్నాను కదా, నా దగ్గరికి వచ్చేసి నా కుమారుడి శిరస్సు తెగి నా దగ్గర పడుతుంది నా ఒళ్ళో అని ఆయన అనుకోడు. కానీ ఆయనకేమైంది, అర్జునుడు సంధించిన బాణం ఎలా సంధించాడంటే జయద్రథుడి యొక్క శిరస్సు తెగి ఆ శిరస్సు వెళ్లి తిన్నగా అడవిలో తపస్సు చేసుకున్న తండ్రి చేతిలో పడింది. అతను ఏదో పడిందని చెప్పేసి ఉలిక్కి పడి దాని చేతి నుంచి వదిలేశాడు. ఆ జయద్రథుడి తల నేల మీద పడ్డము, వెంటనే ఈ తండ్రి కూడా మరణించడం, ఇద్దరు అంత్యక్రియలు కూడాను సంయుక్తంగా ఒకేసారి జరిగిపోవడం ఒకే చోట అయిపోయింది అనమాట. అంటే అట్లనే మనలో కూడా అన్ని ప్రశాంతంగా ఉన్నాయి అంటే ఒకసారి కలత అనే అగ్నిమద్ద వచ్చి ఒళ్ళో పడుతుంది, పడినప్పుడు తెలుస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అని అంటే ఈ కలతలు అనేటువంటి ఎప్పుడైనా వచ్చి ఏ విధంగానైనా పడతాయి, కానీ ఈ లోపల మనం వాటిని పట్ల మనం తెలుసుకుని అప్రమత్తమయ్యి వాటిని గురించి మనం విచారించే నిమిత్తము మనం ఒక సరైనటువంటి ఆధ్యాత్మిక గురుని ఆశ్రయించడం అనేది తప్పనిసరి అనేటువంటిది మనం ఈ భౌతికమైనటువంటి ఈ కలతల నుంచి మనం తెలుసుకోవాలి.
సో ఆర్ ఒరిజినల్ ఫ్రిక్షన్ ఈజ్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ కృష్ణ. అండ్ when we don't address that original friction with God, that manifests in the form of friction between father and son, husband and wife, teacher and student, friend to friend, all relationships. That friction is present in every relationship, but in some relationship the friction is little smooth and some relationship is very hard. That depends on our past karma, in which relationship the friction will be very strong and it will be very smooth. We cannot define. We may be thinking, after studying all kinds of books and so on, that I am quite adequately prepared now. But friction comes from some unexpected quarters. You have joined a good company, and they are willing to send you abroad also. But the boss, he is a very nasty person. He is wanting to use you for his own purposes. So you did not expect that. You saw the company, you saw that they are sending you to America for 2 years and so on, and you are very happy, but the very first thing you find, the boss is not very happy. He has got a high BP. So you do not know from where this friction with Krishna, our friction is with Krishna. Where it will manifest, we do not know. We cannot figure it out. So what the Acharya does, he does not tell you how to deal with the frictions of individual living entities. He does not tell you how to do it. He teaches you how to remove your friction with Krishna. Because if you remove that, then automatically friction with all other living entities will be removed. So what does he do in the meantime? If you ask Acharya, my dear Acharya, you have given me solution with Krishna, no doubt. But my karma is leading to so many frictions, what should I do? You said tolerate it. Tolerate. Do not react to the friction. If you react, it doesn't mean that you will solve the problem. It will increase the friction. It will come in some other relationship also, suddenly. So do not address this friction with each other directly. Address it in your relationship with Krishna. There is something in our relationship with Krishna, we eternally servant. We are trying to not accept our position as servant. In some way, even after coming to Krishna consciousness, even after understanding that I am an eternal servant of Krishna, we are not able to fully accept our position as a servant. Not always anyway. Sometimes we accept, sometimes we do not accept. When our interests are properly met, we accept I am a servant of Krishna. And when our interest is not met, I rebel, I am not a servant of Krishna. So, the Acharya teaches us means by which we can overcome this friction between us and Krishna. how to give pleasure to Krishna. He teaches us systematically by giving us duties which will change our focus from our mutual relationships to our relationship with Krishna. That is what Varnashrama Dharma is to change our focus. Don't too much focus upon your children or your family members, thinking that they are going to protect you or you are going to protect them. You have a duty in relation to Krishna, and He has given you this particular situation for the time being, so that you can change your attention to Krishna away from these things.
Garshana anetundi jeevula madhya eppudu untune untundi ekku undochu takku undochu kaani kachithanga unde teerutundannamata prashantanga undi naaku anni kuda baane unnayi ani cheppesi manam anukodaniki ledu ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఘర్షణ అనేటువంటిది వచ్చి మన మధ్య కలతలు ఏర్పడుతుంది అనేటువంటిది మనం చెప్పలేము. భౌతిక జగత్ యొక్క స్థితి ఆ విధంగా ఉంది. ఇప్పుడు మరి ఆచార్యుడు అనేవాడు ఏం చేస్తారు అంటే, ఈ ఘర్షణలు మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయనంటే, మనమందరం కూడా సహజంగా జీవుడు కృష్ణుడితో ఘర్షణ కలిగి ఇక్కడికి వచ్చేసాడు. కృష్ణుడితో మనం కలిగి ఉన్న ఘర్షణ వల్ల అది అన్ని రూపాల్లో వివిధ రకాల మధ్య వ్యక్తుల మధ్య అది ప్రకటితమవుతూ వివిధ రకాల వ్యక్తుల మధ్య అనేక ఘర్షణలు అనేటువంటి ఏర్పడడం, దానివల్ల వాళ్ళు కలత చెందడం మనం చూస్తున్నాం. ఆచార్యుడు అనేవాడు ఏం చేస్తాడు అంటే, కృష్ణుడితో మనకున్నటువంటి ఘర్షణ తీసేస్తాడు, అది ఆయన నేర్పిస్తాడు. అది నేర్పించడం వల్ల ఏమవుతుందంటే, క్రమేపీ కృష్ణుడితో మనకున్నటువంటి ఘర్షణ అనేటువంటి తగ్గిపోతే సహజంగా జీవులందరితో మనకున్నటువంటి ఘర్షణలు గాని ఈ కలతలు గాని ఇవన్నీ కూడా తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. అలా కాకుండా మనం వ్యక్తిగతంగా ఈయనకి నాకు మధ్య ఉన్నటువంటి ఈ ఘర్షణ నేను ఎలా తగ్గించుకోవాలని చెప్పి నేను ప్రయత్నం చేసిన కొలది ఆ ఘర్షణ అనేటువంటి మరింత మితిమీరుతుంది, కానీ ఇది తగ్గేటువంటి పరిష్కారం ఏది కూడా కనిపించదు. ఉదాహరణకు ఆచార్యుడు ఆయన కృష్ణుడితో నీకు ఉన్నటువంటి ఘర్షణ ఎలా తగ్గించుకోవాలనేటువంటి నీకు నేర్పిస్తాడు. ఇలా కాకుండా మనము నాకే, నేను శాస్త్రాలన్నీ కూడా నేను బాగా చదివిన్నాను, నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను నేను, కాబట్టి ప్రస్తుతానికి నా స్థితి అంతా కూడా చాలా బాగుంది, ఇప్పుడు నాకు విదేశాలకు వెళ్లేటువంటి అవకాశం కూడా వచ్చింది అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, బానే ఉంది, ఇక్కడంతా బానే ఉంది. తీరా విదేశాలకు వెళ్లి చూస్తే అక్కడ ఎవరైతే నీ యజమాని ఉన్నాడో అతను మామూలు వాడు కాదు. నిన్ను ఎంత దొరికితే అంత, ఎంత ఉపయోగపడితే అంత బాగా దుర్వినియోగం చేసుకుని తన స్వలభాగానికి ఉపయోగించుకునేటువంటి వాడు. అక్కడ ఏమైపోతుంది నీకు, అరే ఇక్కడంతా బానే ఉంది, నా చదువు బానే ఉంది, విషయాలు బాగానే తెలుస్తున్నాయి, విదేశాలకు వెళ్లే అవకాశం బాగానే ఉంది. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ యజమాని చూస్తే బాగా దోచుకునేటువంటి వాడు. ఇప్పుడేం చేయాలా, ఆ యజమానితో నీకు ఘర్షణ. ఇలా వ్యక్తిగతంగా మనందరి జీవితాల్లో ఇక్కడ కాకపోతే అక్కడో, అక్కడ కాకపోతే ఇక్కడో ఘర్షణ అనేటువంటిది ఏర్పడుతూనే ఉంది. ఆచార్యుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంటే, అతను కృష్ణుడితో నీకున్న ఘర్షణ తీసేసేటువంటి ప్రయత్నాన్ని నీకు విధానం రూపంలో బోధిస్తాడు. అప్పుడు నువ్వు ఆయన దగ్గర అడగచ్చు, కృష్ణుడితో నాకున్న ఘర్షణ తగ్గిస్తున్నారు బానే ఉంది, మరి వ్యక్తులతో ఎంతమంది నాకు ఘర్షణ ఉంది కదా, నా కర్మ వల్ల నేను చాలా ఘర్షణ పడుతున్నానే, మరి దాని సంగతి ఏంటి అని అంటే ఓర్చుకోవడం నేర్చుకోని చెప్తాడు. ప్రస్తుతం చేసుకున్న కర్మ వల్ల వచ్చేటువంటి ఘర్షణలన్నీ ఓర్చుకుంటూ కృష్ణుడితో నీకున్నట్టు ఘర్షణ తొలగించుకునే విధానాన్ని ఆచార్యుడు చెప్తాడు. కాబట్టి ఆచార్యుడికి అడుగుజాడలో నువ్వు ఉన్నట్లయితే దానివల్ల నీవు కృష్ణుడితో ఉన్న ఘర్షణ తగ్గించుకోగలుగుతావు. అప్పుడు ఏమవుతుందంటే, నీకు ఇక్కడ ఏం చేస్తాడంటే ఆచార్యుడు, వ్యక్తిగతంగా ఉన్న ఘర్షణల యొక్క దృష్టి నీ దాని మీద ఉంది, దాని నుంచి నీ దృష్టిని మరల్చి కృష్ణుడు వైపు పెడతాడనమాట. వర్ణాశ్రమ ధర్మ విధానంలో ఉన్నటువంటి పద్ధతి ఏమిటంటే, వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా నీవు వ్యక్తిగతంగా ఉన్నటువంటి కలతల గురించి మర్చిపోయి నీ దృష్టి నిమగ్నత అంతా కృష్ణుడి వైపు వెళ్లేటట్లు నేను తీసుకెళ్తున్నది. ఆచార్యులు అట్లా దాన్ని రూపొందించారు. ఎక్కువగా మనం ఏం చేస్తాము, నా బిడ్డలు, నా భార్య, నా కుటుంబము అనేటువంటి ఏవతో నేను వీళ్ళని రక్షించాలి లేదా వీళ్ళు నన్ను రక్షిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకెళ్తూ ఉంటాం. కానీ ఈ పద్ధతి ఆచార్యుడు నేర్పించేది ఎలా ఉంటుందంటే, నీకు తాత్కాలికంగా ఈ సమయానికి ఈ పరిస్థితులకు అనుగుణంగా నీ కుటుంబం, ఈ భార్య, బిడ్డలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ యొక్క దృష్టిని వ్యక్తిగతమైన ఘర్షణల గురించి, సమస్యల గురించి, కలతల గురించి ఆలోచించకుండా నీ దృష్టిని అటు నుంచి కృష్ణుడి వైపు మరల్చు, నీవు కృష్ణుడి యొక్క సేవకుడు అని చెప్పి తెలుసుకుని ఆ సేవ విధానంలో నిమగ్నవు అని ఆచార్యుడు మనకు బోధిస్తాడు. మనం అది అక్కడ ఆచార్యుడి దగ్గర సక్రమంగా విని ఆచరిస్తేనే సాధ్యమవుతుంది. లేకపోతే కృష్ణ చైతన్యం తీసుకున్న తర్వాత, నేను కృష్ణుడి యొక్క శాశ్వతమైనటువంటి సేవకుడిని, జీవుడి యొక్క నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత కూడా ఆచార్యుడి దగ్గర నుంచి సక్రమంగా మనం నేర్చుకోకపోతే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి నాకున్నటువంటి కోరికలన్నీ కూడా ఇక్కడ సరిగా నెరవేరుతూ ఉంటే, అవును నేను కృష్ణుడి యొక్క సేవకుడిని అని చెప్తాం. మనకేదన్నా అనుకునేది జరగకపోయినా, లేకపోతే నా కోరిక లేదన్నా సరే, కాదన్నా నేను కృష్ణుడి సేవకుడినా, ఎవరు చెప్పారు అని చెప్పంటాం. ఇదేమవుతుంది, ఇక్కడ మన యొక్క ఆసక్తులకు తగ్గట్టుగా అది మారిపోతుంది అనమాట, నిమగ్నత అనేది మారిపోతుంది. అలా మారకుండా అది కృష్ణుడి వైపు తీసుకెళ్లేటువంటి వాడు ఆచార్యుడు కాబట్టి ఆయన నీ దృష్టిని ఇటు మరుస్తాడనమాట.
సో ది హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇస్ మెంట్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ ఒరిజినల్ ఫిక్షన్ దట్ వీ హావ్ డెవలప్డ్ విత్ గాడ్. వన్ హూ డజంట్ యూజ్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఫర్ దిస్ పర్పస్ టు అండర్స్టాండ్ దిస్ ఫిక్షన్ అండ్ సాల్వ్ ఇట్ ఈస్ కాల్డ్ కృపణ. No matter how much he may be elevated in other ways, he is still a Kripana only. He has got this very valuable human body, but he is unwilling to understand the source of his problems. Even though he has got so much good association, so many nice facilities, and still he is not using it. If you have $1,000,000 in your bank account, your father has given you, but if you keep on only looking at it every day, there is no benefit. Every day you open the bank account, internet banking, you open the bank account, see 1,000,000 is there, and some interest is accumulating 0.01% or something like that, and every day you are calculating interest, you are very happy that 1.001 million is there, 1.002 million is there, like that. So this is a miserly position. One miser is, he squanders the money, $1,000,000, wastefully employs it. That he is slightly better than a person who keeps looking at the money, doesn't use it at all. So those who are materialistic people, they are not using the human body for the right purpose. They, out of ignorance, are misusing the body. They are little better. But those who have a little bit of knowledge that the human body is meant for self-realization, but still they are not using the human body for that purpose, they are actually more kripana, because even in spite of having the knowledge and knowing the value of human life, they are not using it properly.
Manav janam anetundi enduku nirdeshinchabadindi ante krishnudu tho manaku unnatundi garshanam telusukoni danini manam poorthiga tolaginchukodaniki prayatninchadam kosam ee prayatnam anetundi evaraithe chestaro athanni ikkada manam brahmana ani cheppi shlokam cheptundi. కృష్ణుడితో తనకున్నటువంటి ఘర్షణ ఎలా వచ్చిందని తెలుసుకుని దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయని వాడు ఈ మానవ జన్మ పొందిన తర్వాత కూడా అలాంటి వ్యక్తి కృపణుడు అని చెప్పి చెప్పబడుతున్నాడు, లోభి అని చెప్పి చెప్పబడుతున్నాడు. ఎందుకంటే అతను మానవ జన్మ ఎంతో విలువైనది, ఆ విలువైనటువంటి మానవ జన్మ పొందిన తర్వాత దాని ప్రయోజనం ఏమిటి, భగవంతుడితో మనకున్నటువంటి ఘర్షణ ఎలా వచ్చిందని తెలుసుకుని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, అది అతను చేయడం లేదు కాబట్టి అతను కృపణుడు. ఇంకా చెప్పాలి అంటే అలా చేయాలి, మానవ జన్మ సద్వినియోగం చేసుకోవాలనే కొద్ది గొప్ప జ్ఞానం ఉండి కూడా ఆ విధంగా చేయనటువంటి వాడు మరింత కృపణుడు అని చెప్పి చెప్పాలి. ఉదాహరణకు ఆ మానవ జన్మను అసలు దేనికి ఉపయోగించినటువంటి వాళ్ళు ఉంటారు కొద్దిమంది, అసలు వాళ్ళు దేనికి ఉపయోగించరు, పూర్తిగా దాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని దేంతో పోలుస్తున్నారు అని అంటే, తండ్రి ఇతనికి చాలా పెద్ద మొత్తంలో కుమారుడికి ధనం ఇచ్చాడు, ఒక 10 లక్షలు. ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే 10 లక్షల ధనాన్ని బ్యాంకులో వేసుకుని రోజు కూడా ఖాతాలో ఎంత ఉంది అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నాడనమాట. 10 లక్షలు ఈ రోజు ఏదో ఒక పైసా వడ్డీ కలిసినట్టుందే అనుకునేది, రేపు చూస్తే ఏదో 2 పైసా వడ్డీ కలిసినట్టుందే అని చూసుకుని తృప్తిపడేవాడు. దాన్ని ఏ విధంగానూ అతను ఖర్చు పెట్టడం లేదు, ఊరికనే రోజు చూసుకుంటూ ఉన్నాడు. ఇతనికన్నా కూడా దానిని తీసి దాన్ని ఏదో ఒక ప్రయోజనానికి, ఆ దుష్ప్రయోజనమే కావచ్చు, ఏదో ప్రయోజనాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తి ఇతని కన్నా కొద్దిగా శ్రేష్టమైన వాడు అని చెప్పొచ్చు. చేసే దుష్ప్రయోజనం కాబట్టి శ్రేష్టం కాదు, కానీ అసలు ఏం ఖర్చు పెట్టిన వాడి కన్నా కూడా ఏదో ఒక దానికి ఖర్చు పెట్టినటువంటి వాడు కొద్దిగా మేలు అని చెప్పొచ్చు. కానీ ఇది మంచికి ఉపయోగించాలి ఈ మానవ జన్మ అని తెలిసి కూడా దాన్ని ఆ కొద్ది గొప్ప జ్ఞానాన్ని పొంది ఉండి కూడా ఈ మానవ జన్మను ఆత్మసాక్షాత్కారానికి, ఈ మానవ జన్మని చక్కగా సత్ప్రయోజనానికి ఉపయోగించడానికి నిర్దేశించబడిన తెలుసు కూడా దాన్ని ఉపయోగించుకునేటువంటి వ్యక్తి అంతకన్నా పరమ కృపణుడు అనమాట. ఎందుకంటే అతని జ్ఞానం ఉంది, దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది, కానీ దాన్ని అతను ఉపయోగించడానికి సంసిద్ధం కావడం లేదు. ఇతను మరింత లోభి అని చెప్పి చెప్పొచ్చు.
సో ది ఆచార్య, హీ నోస్ ద నేచర్ ఆఫ్ ద డిసైపుల్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హీ నోస్ ద నేచర్ ఆఫ్ ద డిసైపుల్ and gives him duties which are very easy to do relatively for that person. And by doing those duties in service to Krishna, his friction with Krishna becomes completely removed. And as that happens, automatically all the relationships in this world become very happy relationships. So therefore, devotee is called Sarva Jagata Manuraktataha.
He considers the entire world, the entire world considers him very dear. Because he has solved his friction with Krishna, therefore everybody mysteriously finds him very dear. He has not tried to become dear by popular tricks, how to win friends, by reading materialistic strategies like this, you will not win friends. What you have to do is to completely work for pleasing Krishna. And as you do this, then because the source of all our friction is that original friction, and when that friction is removed, then everybody will consider you dear. And you will be wondering, what is happening? I have not done anything different. In fact, I have been more and more focused upon my chanting and hearing, and then everybody considers me very dear. Because now nobody is fearful of you. All the karmas with respect to you are gone. You become everybody's friend. So Maharaj Parikshit prays to all the sages assembled on the banks of the Ganges. Punascha bhuyat bhagavatyanante rati prasangascha tadashrayeshu mahasuyamyam upayami srishtim maitriyastu sarvatra namo dvijebhyah. Maitriyastu. Let me have friendly relationships with all others, all living entities. Let, from my side, there is no friction. I consider everybody dear, and in fact, everybody will consider that person dear. Sarva bhutatma bhutatma. This will happen. And there is no doubt in that such a person's mind what to do, what not to do, because there is really no enmity towards anybody. There is no raga dvesha. Raga dvesha leads to this conflict. What should I do? What should I not do? When he is acting completely for the pleasure of Krishna, he is not bound by Icha, Dvesha, Samutvena, Dvandva, Mohena, Bharata. He is not bound by this Icha and Dvesha. Raga Dvesha, Vimuktesu, Vishayanand, Dvesharan. This is not possible by ourselves. The spiritual master has to give us specific duties which will help us to remove our blocks in our relationship with Krishna, the friction in our relationship with Krishna. And as we work on that, automatically everything in this world will become clear. What to do will become clear. Krishna will inspire within our heart what is to be done, what is not to be done. There is absolutely no confusion.
అనుభవజ్ఞుడైనటువంటి ఆధ్యాత్మిక గురువుని వెళ్లి మనము ఆశ్రయించినట్లయితే అతనేం చేస్తాడు అంటే మనకు కొన్ని విద్యుత్ ధర్మాలు ఉపదేశిస్తాడు. ఆ విద్యుత్ ధర్మాలు అనేటువంటి మనకు చేయడానికి సులభ సాధ్యంగా అనిపిస్తాయి. అంతేకాకుండా కృష్ణుడితో మనకున్నటువంటి ఘర్షణను తగ్గిస్తూ తొలగిస్తూ వస్తాయి అన్నమాట. ఆ ఆధ్యాత్మిక గురు ఎవరైతే ప్రామాణికమైన అనుభవజ్ఞుడైన వ్యక్తి ఇచ్చినటువంటి ఆ విద్యుత్ ధర్మాలను మనము చక్కగా ఆచరిస్తామో దానివల్ల కృష్ణుడితో మనకున్న ఘర్షణ అనేటువంటి తగ్గిపోతూ వస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడితో మనకున్నటువంటి ఘర్షణ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుందో ఈ ప్రపంచంలో ఏ ఒక్కరితో కూడా మనకి ఏ రకమైనటువంటి ఘర్షణ లేదు, ఏ రకమైనటువంటి కలత లేదనమాట. అలాంటి ఈ వ్యక్తి లేదా అలాంటి భక్తుడు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా భావిస్తాడనంటే అందరూ కూడా నాకు కావలసిన వాళ్లే, సర్వ జగత అనురక్త, ఈ జగత్తులో ఉన్న ప్రతి ఒక్కడు కూడాను నాకు మంచి సన్నిహితుడే అని చెప్పి అతను భావిస్తాడు. అంటే ఇక్కడ నేను ఇది జరగాలి, అందరినీ కూడా మన స్నేహితులుగా మన సన్నిహితులుగా మనం చూడాలి అంటే ఏదో పుస్తకాలు ఉంటాయి, తోటి వారితో స్నేహం చేసుకోవడం ఎలా అనే ఆ పుస్తకాలు అంతా చదివితే కూర్చుంటే ఆ స్నేహాలు పెరిగేది కాదు. ముందు కృష్ణుడితో నీకున్న ఘర్షణ తగ్గించుకొని కృష్ణుడితో నీకున్న అనుబంధం పెంచుకుంటే దానివల్ల మిగతా అందరితో కూడా నీకు మైత్రి అనేటువంటిది సహజంగానే ఏర్పడుతుంది అనమాట. ఎందుకనంటే నువ్వు అందరినీ కూడా ఇష్టపడతావు, అలాంటి నిన్ను అందరూ కూడా ఇష్టపడతారు. నీకే ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంటా నేను నా పాటికి నేను నా జపం చేసుకుంటున్నాను, నా శ్రవణ కీర్తనాలు నేను చేసుకుంటున్నాను, కృష్ణుని సేవించడానికి నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను, ఇదేంటి అందరూ నన్నంటే ఇష్టపడుతున్నారు అని అంటే ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే నువ్వంటే ఎవరికీ భయం లేదు, నీ పట్ల అందరికీ కూడాను ఎంత ఇష్టత ఉంది, అందరూ నేను ఇష్టపడుతున్నారు కాబట్టి నీ పట్ల మైత్రి భావాన్ని చూపిస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ ఇది నిజం. కృష్ణుడితో నీకున్నటువంటి ఘర్షణ తొలగించుకోవడానికి ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురు చెప్పిన విధానం నువ్వు తీవ్రంగా ఎప్పుడైతే పాటిస్తావో, ఆయన ఇచ్చినటువంటి విద్యుత్ ధర్మాలు ఎప్పుడైతే మనం చక్కగా చేస్తామో, ఆ గురువు కూడా అలాంటి విద్యుత్ ధర్మాలు ఇస్తాడు, అవి ఎప్పుడైతే మనం చక్కగా చేస్తామో కృష్ణుడితో మనకున్నటువంటి ఘర్షణ పూర్తిగా తొలగిపోయి ఈ ప్రపంచంలో అందరి పట్ల కూడా మైత్రిభావం ఏర్పడుతుంది. గంగానది తీరంలో ఉన్నటువంటి ఆ ఋషులందరితో కూడాను పరిషత్ మహారాజ్ చెప్తూ భాగవతంలో ఈ మాట అన్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి పట్ల నాకు ఏ రకమైనటువంటి భేదభావం లేదు, అందరూ కూడా నాకు మిత్రులుగా ఉండాలి అని చెప్పేసి అన్నాడు. ఆ భావన అతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అతని కృష్ణుడు పట్ల ఉన్నటువంటి ఘర్షణ అనేటువంటిది అతను పూర్తిగా తొలగించుకుని కృష్ణుడితో ఉన్నటువంటి ప్రేమ సంబంధాన్ని అతను పెంపొందించుకున్నాడు. ఆ ప్రేమ పొరుగు సంబంధాన్ని పెంపొందించుకున్నాడు కాబట్టి అతనికి ఎవరితో ఘర్షణ లేదు, అందరితో మైత్రి. ఇలాంటి వ్యక్తిని అందరూ కూడా ఇష్టపడతారు, అందరూ కూడా ఇతను మనకు కావలసిన వాడే అని చెప్పి భావిస్తాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన సారాంశం ఏమిటంటే, ఆధ్యాత్మిక గురువు ఎవరైతే అనుభవజ్ఞుడు ఇచ్చినటువంటి ఆ విద్యుత్ ధర్మాన్ని చక్కగా మనం పాటిస్తామో దానివల్ల మనము విడిగా ఒక్కొక్కడితో మనం ఈ సంబంధాన్ని పెంపొందించుకోవడానికో ఘర్షణ తగ్గడానికి ఏం చేయక్కర్లా. కృష్ణుడితో మనకున్నటువంటి ఘర్షణ తగ్గించుకోవడానికి చేస్తే చాలు, ఆ ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశం వల్ల నీలో పూర్తిగా ఆ ఘర్షణ అనేటువంటిది కృష్ణుడితో ఉన్నటువంటి తగ్గిపోయి అందరిని కూడా నువ్వు ఇష్టపడతావు. అప్పుడు నీకున్న అయమే పరిస్థితి అనేటువంటి తొలగిపోతుంది అనమాట, స్పష్టంగా ఉంటుంది. అప్పుడు రాగము లేదు, ద్వేషము లేదు, ఎందుకంటే నీ దగ్గర ఏ రకమైన అయమే పరిస్థితి లేదు. అలాంటి భక్తుడికి జీవితంలో నేను ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎక్కడ అయమయం అనేటువంటిది ఇసుమంతా కూడా కనిపించదు అనమాట.
దిస్ ఇస్ వెరీ బిగ్ వర్డ్స్, మెనీ మెనీ మోర్ డీప్ పాయింట్స్ హియర్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ దిస్. బట్ వన్ ఫైనల్ పాయింట్ ఐ విల్ మేక్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఇఫ్ యూ అప్రోచ్ ద స్పిరిచువల్ మాస్టర్ యాజ్ అ ఫ్రెండ్ ఓన్లీ, ఇట్ విల్ నాట్ బి ఎఫెక్టివ్. యాజ్ అ కన్సల్టెంట్ that he may give you, you may follow, you may not follow, just like we go engineering consultant and there is some problem, then you say what will you like to do for this, and he will say you do this thing, you may not follow, but that is not very harmful, but because he is actually not in perfect knowledge. If you approach the spiritual master in the strange spirit that I will just take his opinion, whether or not I follow it that is up to me, then that relationship with spiritual master will not be effective. So Arjuna says, Shishyasteham Shadhimam Tvam Prapurnam, I am your surrendered disciple, please instruct me. Because Krishna will not instruct till that time. Even if you go to a devotee and ask him for instructions, he will not get the inspiration to instruct you until you approached him that I am your surrendered student, servant, please help me, I am in a confused state of mind. It is very, very important. That is why many times you are not able to benefit even from very exalted devotees, because we are thinking, I will just get his opinion. Prabhuji, what is your opinion, what should I do? Then he goes and asks another person, what is your opinion, what should I do? He selects one thing from here, another thing from here, another thing from here, goes different places, selects whatever he likes. This way he will not be able to resolve his confusion in life. He must go to a self-realized person, and that is by your prayer you can realize. That is another topic. I don't have time today. I'm sure Prabhuji will explain by and by all these points in his Sunday classes. You can hear them. But how to understand who is a self-realized person, how to know that he is my spiritual master, these are very deep spiritual questions. And it cannot be answered just by one class. But you have to really go and study under proper association, then you will understand who is the empowered person to guide you in your life. And when you approach such a person, you have to have a surrendered mood. I will follow what you are saying. If you are considering it optional, I was an engineer for best better part of my life. We called many consultants, and most of the consultants, they did not give solid direction, and we also did not follow them. But we had to write in our books that we have consulted somebody. That's all. So this way, if you approach a bona fide guru, it will not benefit. We must not consider him as an ordinary friend. He is definitely a friend, but he is a transcendental friend sent by Krishna for us to resolve our confusion, not only for one or two days but eternally.
ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు లేదా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి భక్తుడు అంటే అతను సామాన్యమైన వ్యక్తి కాదు. మనం అతని స్నేహభావంతో అతను మనం చూడకూడదు, ఏదో ఒక స్నేహితుడిగా మాత్రమే చూడకూడదు. స్నేహితుడే కానీ నిజంగా కృష్ణుడి చేత పంపబడినటువంటి దివ్యమైనటువంటి స్నేహితుడు అనమాట. అందుకని ఈ శ్లోకం చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇందులో ఒక ముఖ్యమైన అంశం చివరిగా మనం చెప్పుకునేది, ఎప్పుడు కూడా మనము అనుభవజ్ఞుడైనటువంటి ఉన్నత చెందినటువంటి భక్తుల దగ్గరికి వెళ్లి ఆశ్రయించేటప్పుడు ఏదో స్నేహభావంతో మనం దగ్గరికి పోకూడదు, ఏదో సంప్రదించాలనే ఉద్దేశంతో దగ్గరికి పోకూడదు. మనం కూడా చేస్తుంటాం కదా, చాలా మంది సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళని మనం పిలుస్తుంటాం, వాళ్ళతో సంప్రదింపులు చేస్తుంటాం. సంప్రదింపులు చేసి ఇది చేస్తే బాగుంటుందా ఇది చేస్తే బాగుంటుందా అని చెప్పేసి చాలా మంది సాంకేతిక నిర్మాణవేత్తలను ఇంజనీర్లు పిలుస్తుంటాం. వాళ్ళ అభిప్రాయాలు మనం తీసుకుంటుంటాం, మనకు కావాల్సింది మనం చేసుకుంటూ ఉంటాం. ఆరోగ్యమైన ఉద్దేశంతో నువ్వు అనుభవజ్ఞుడైన భక్తుల దగ్గరికి వెళ్ళావుంటే కూడా దానివల్ల నీకు అది నిజమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. నువ్వు ఎలాంటి భావంతో అక్కడికి పోవాలంటే ఇక్కడ చెప్పినట్లుగా శిష్యస్నేహం శాధిమాంతం ప్రపన్నం అన్నట్లు పూర్తి శరణాగతి భావంతో అతని దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు ఇప్పుడు నాకు మీరు విషయాన్ని నిర్దేశించండి నాకు ఉపదేశించండి అని చెప్తేనే వాళ్ళు చెప్తారు. నీ దగ్గర శరణాగతి భావం అనేటువంటిది లేకుండా ఉన్నత చెందిన వైష్ణవం దగ్గరికి వెళ్ళేసి నాకు ఉపదేశాలు ఇవ్వండి అని అంటే కూడా అతను చెప్పేదానికి స్ఫూర్తి రాదు. ఎందుకనంటే నువ్వు నీ ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళేసి ప్రభు ఇటు చేద్దాం అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏమంటారు, ఆహా ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి ఇటు చేద్దాం అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏమిటి, ఒక నలుగురు ఐదుగురు అభిప్రాయాలన్నీ సేకరించి పెట్టుకుని నా అభిప్రాయం ఏదైతే అందులో నేను చూసి చేసుకోవడం అనేటువంటిది, అది నిజంగా మన యొక్క అయమే పరిస్థితిని తొలగించలేదు. మన అయమే పరిస్థితిని తొలగించేది ఏమిటి అనంటే శరణాగతి భావంతో అనుభవజ్ఞుడైనటువంటి ఉన్నత వైష్ణవుని దగ్గరికి వెళ్ళి ఇది మన పరిస్థితి అని చెప్పేసి ఆయన దగ్గర చెప్పుకున్నట్లయితే, ఇదిగో నేను ఇప్పుడు నీకు శరణాగతి పొందుతున్నాను నేను చెప్పింది పాటిస్తాను అంటే అప్పుడు అతను ఇవ్వాల్సినటువంటి ఉపదేశం ఇస్తాడు. మరి ఆత్మసాక్షాత్కారం చెందిన వ్యక్తిని ఎలా మనం తెలుసుకోవాలి, అతను తెలుసుకోవడానికి పద్ధతి ఏమిటి, ప్రార్థన. అది ఒక పెద్ద గాఢమైనటువంటి అంశం అది. ఆ ప్రార్థన ద్వారా మనం అతను తెలుసుకోవచ్చు ఎవరు ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి, ఎవరు ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మ గురువు, ఎవరు నిజంగా ఆయన నిజంగా నాకు నేను ఆయన దగ్గర దీక్ష తీసుకోవడానికి గాను ఆయన గురువుగా అన్ని యోగ్యతలు కలిగి ఉన్నాడు ఎవరు ఆ గురువు అనేటువంటి తెలుసుకోవాలంటే ఇవన్నీ చాలా చాలా గాఢమైనటువంటి విజ్ఞానం అన్నమాట. ఇది ఇదంతా కూడా ప్రార్థన ద్వారా తెలుస్తుంది అని చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా అలాంటి ఆధ్యాత్మిక గురువు దగ్గరికి, అలాంటి ఆత్మసాక్షాత్కారం పొందిన భక్తుల దగ్గరికి వెళ్లి మనస్ఫూర్తిగా మనం ఇది నా పరిస్థితి అని చెప్పి మనం చెప్పుకున్నట్లయితే అతను ఇచ్చేటువంటి నిర్దేశం వల్ల మన అయోమయ పరిస్థితి అనేది పోతుంది. దానికి ఉదాహరణ చెప్తున్నారు ప్రభు. ఆయన జీవితంలో వారి జీవితంలో చాలా చాలా కాలం పాటు ఆయన ఇంజనీర్గా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు చాలా మంది అనుభవజ్ఞులని చెప్పుకునేటువంటి నిపుణుల్ని సలహాదారులను పిలిచేది, వాళ్ళ సలహాలన్నీ కూడా తీసుకునేది. ఆ ఇచ్చేవాడు సరైన సలహా ఇవ్వడు, వీళ్ళు పాటించేది సరిగ్గా పాటించరు. కానీ ఏంటంటే పుస్తకాలు రాయాలి కాబట్టి ఇదిగో పలానా వాళ్ళు సలహా తీసుకుని రాసేసాం ఆ పుస్తకాలని చెప్పడానికి అలా చేస్తుండేవారు. ఆధ్యాత్మిక విషయంలో అది పనికిరాదు. అనుభవజ్ఞుడైన వ్యక్తి రావాలి, ఆయన దగ్గర పూర్తి శరణాగతి భావంతో మనం వెళ్ళాలి. అప్పుడు నిజమైనటువంటి సూచన మనకు వస్తుంది, దాన్ని పాటించిన వాడికి అయ్యమైన పరిస్థితి పోతుంది.
When we approach the spiritual master in this mode, then he will teach us what is ultimately beneficial for us. Even though temporarily you may have to go through some struggles, he doesn't promise prayers, he promises shreyas. Acharya is meant for giving us ultimate welfare, not to give temporary benefits which can be given by doctors and lawyers and so on. He doesn't give such benefits. He gives you only ultimate benefits.
ఇలాంటి ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తే అతను నీకు కావలసినటువంటి చిట్ట చివరి చరమ శ్రేష్టమైన విషయాన్ని నీకు ఇస్తాడు. నీకు చివరికి శాశ్వతమైనటువంటి ప్రయోజనం ఏదైతే కలిగిస్తుందో దాన్ని శ్రేయస్సు అంటాము, ఆ శ్రేయస్సు నీకు కలిగిస్తాడు. అంతేగాని ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు కూడాను తాత్కాలికంగా ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు కొంత కష్టకాలానికి లోనవుతూ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ప్రేయస్సు వాగ్దానం చేయడు. ప్రేయస్సు అంటే తాత్కాలికమైనటువంటి పరిష్కారం లేదా తాత్కాలికమైన ఆనందం. ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు కూడా శ్రేయస్సుని వాగ్దానం చేస్తాడు. శ్రేయస్సు అంటే నీకు శాశ్వతకాలం ప్రయోజనాన్ని కలిగించేటువంటిది. అలా ఈ ఆధ్యాత్మిక గురువు వాగ్దానం చేసి ఆ శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని శ్రేయస్సునే నీకు కలిగిస్తాడు చివరికి.
Kindly forgive me if I have offended anybody by my speech. I am very grateful to all of you for giving me an opportunity to share with you what I have learned from senior Vaishnavas and my spiritual master. Because of my imperfection, there may be imperfection in what I have presented, but the knowledge that they have given is perfect. So, when you receive this perfect knowledge properly, then life will become perfect. Thank you very much.
అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా యొక్క ఉపన్యాసం ద్వారా ఎవరినైనా సరే నొప్పించినట్లయితే మన్నించమని చెప్పి కోరుకుంటున్నాను. నేను నా ఉన్నతమైన వైష్ణవుల దగ్గర నుంచి ఏదైతే నేను విన్నానో అది నేను ఆ జ్ఞానాన్ని మీకు నేను అందజేశాను. నా పరిపూర్ణత చేత నేను చెప్పే విధానం అపరిపూర్ణంగా ఉండొచ్చేమో కానీ జ్ఞానం పరిపూర్ణమైనటువంటిది. దీని కనుక మీరు జీవితాల్లో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇది ఎంతో ప్రయోజనకరం అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాదకి
గ్రేస్. కృష్ణ స్మరణ ప్రభువుకి శ్రీల ప్రభుపాదకి జై గౌర ప్రేమనందే.